యూనిట్ నంబరు 667 మురళీ తారీఖు 14 సెప్టెంబర్ 1967 వ్యాఖ్య తారీఖు 6/5/2007
ఈ రోజు ప్రాత క్లాస్
14 సెప్టెంబర్ 1966
జీతము నిన్ను పొంది మేము ఈ ప్రపంచాన్ని పొందాము. ఎవరిని పొందితే ఈ లోకమంతా మనం పొందినట్టే ఆయన ఎవరు? వాళ్ళు షాజహాన్ అని పేరు పెట్టేస్తారు. మొత్తం లోకానికి ఆయన షా రాజు. కానీ ఆయన రాజ్యం భారతదేశంలోనే ఉండింది. మొత్తం ప్రపంచం మీద ఆయన రాజ్యం అయితే లేదు. మరి అలాంటి ఆయన ఎవరు? ఎవరైతే మొత్తం ప్రపంచం మీద తన ప్రేమతోటి రాజ్యం చేశారు. శాస్త్రాలలో అందరు దేవతల గ్లాని రాశారు. ముప్పై 33 కోట్ల దేవతలలో అలా ఎవరూ లేరు. ఎవరు జ్ఞాని రాయలేదో అలాంటి వాళ్ళు ఏ దేవతలు లేరు. కానీ సత్యుగం ఆదిలో ఏ లక్ష్మీనారాయణలు ఉండేవారు? వాళ్ళ జ్ఞాని ఏ శాస్త్రాల్లోనూ లేదు. ఏదైనా గ్లాని చేసేటువంటి పని చేస్తే కదా గ్లాని ఉంటుంది. చెయ్యనే చేయనప్పుడు మరి గ్లాని ఎక్కడి నుంచి ఉంటుంది? ఆ నారాయణుడు మొదట పురుషార్థ జీవనంలో నరుడుగా ఉంటాడు. నరుడి నుంచి పురుషార్థం చేసి నారాయణుడుగా అవుతారు. మరి ఎవరు తయారు చేస్తారు? ఆయన నరుడు ఎవరు, నారాయణుడు ఎవరు? దేవత ఎవరు, రాక్షసుడు కూడా ఎవరు? ఆయన కేవలం ఆత్మ, బిందువు. ఆయన ఆత్మకే బిందు అని పేరు. బిందు యొక్క పెద్ద ఆకారం శివలింగం తయారు చేస్తారు. పేరు శివలింగం అని చెప్తారు. శివుడు అనగా కళ్యాణకారి. ఏ రూపంలో కళ్యాణకారి? లింగ రూపంలో కళ్యాణకారి. బిందు అయితే సుప్రీం సోల్. లింగం ఎవరంటే ఆ సాకార స్వరూపము. ఎవరైతే నరుడి నుంచి నారాయణుడు అవుతున్నారో ఆయన ఎప్పుడవుతారు? ఎప్పుడవుతారంటే ఎప్పుడైతే ఆయన తన ఇంద్రియాలపైన పూర్తి కంట్రోల్ సాధిస్తారో అప్పుడు. అందుకే లోకంలో మహిమ ఏముందంటే ఇంద్రియ జీతే జగజ్జీత్ అని. ఇంద్రియాల్లో కూడా గెలవలసిన ముఖ్య ఇంద్రియము కామేంద్రియం. అందుకే కామజీతే జగజ్జీత్ అంటారు. కామము కేవలము పరిమితమైన విషయం కాదు. సీమితమే కానటువంటి అనంతమైనటువంటి కోరికల పైన విజయం సాధించడమే కామజీతు. దాన్నే ఇచ్ఛా మాత్రం అవిద్య అంటారు. ఎలాంటి ఇచ్ఛా మాత్రం అవిద్య అంటే ఇటువంటి ఇచ్ఛా మాత్రం అవిద్య ఈ లోకంలో ఎవరిది ఉండదు. లోకం నుంచి అతీతంగా ఎవరైతే ఉంటున్నారో బ్రహ్మలోకవాసి ఎవరో ఆయనే కోరికల నుంచి సదాకాలం అతీతుడుగా ఉంటారు. ఆయననే నిరంజన్ నిరాకార పరం బ్రహ్మ అంటారు. ఆ నిరాకార జ్యోతి బిందువు స్వర్గము తీసుకోరు, నరకంలోకి వెళ్ళరు. ఆయన కేవలము ఈ ఆత్మలు జీవనంలో బంధించబడిన వాళ్ళు, జన్మ మరణ చక్రంలో బంధించబడిన వాళ్ళు, పాపంలో బంధించబడిన వాళ్ళు, ఆ ఆత్మలను విడిపించడానికి వస్తారు. అందరూ బంధనమయంగా అయిపోతారు. ఒక్క మనిషి ఆత్మ కూడా బంధనముక్తంగా ఉండరు. అప్పుడు ఆయన వస్తారు. అది ఏమి యుగము? ఏ యుగంలో మనుషులందరూ జన్మల బంధంలో, దుఃఖ బంధంలో, పాప బంధంలో పూర్తిగా బంధించబడిపోతారు? సత్యయుగం ఉండేదే సత్యయుగము. సత్యమని ఒక పరమాత్మనే అంటారు. గాడి ట్రూత్ అని కూడా అంటారు. సత్యం శివం సుందరం అంటారు. భగవంతుడు మొదటి పేరు. గుణముల ఆధారంగా సత్యం. ఆయన ఒక్కరే సత్యమైన వాళ్ళు ఈ లోకంలో. ఆయన సత్యం వచ్చి పాత్ర చేస్తారు. అది కూడా ప్రాక్టికల్ గా పాత్ర చేస్తారు. ఆయన చేసిన పాత్రనే భారతదేశంలో ఇంటింట్లో కథారూపంలో గాయనం చేసుకుంటారు. సత్యనారాయణ కథ. ఒక్క సత్యనారాయణదే కథ, సత్యలక్ష్మికి కూడా కథ లేదు. అంటే వంద శాతం సత్యమైన పాత్ర కేవలం ఒక్కరే నటించారు. ఆయనలో నిరాకార నిరంజనుడు ప్రవేశిస్తారు. గీతలో కూడా ప్రవిష్టం అని చెప్పారు, నేను ప్రవేశించే యోగ్యుడిని. ఆ భూత ప్రేత యోనులు వాళ్ళు కూడా అవి కూడా ప్రవేశిస్తాయి. అన్నిట్లోనూ అందరిలోనూ ప్రవేశించవు. ఎలా ఎలా భూత ప్రేతాల పవర్ఫుల్ భూత ప్రేతం ఉంటుందో, మరియు ఏ కేటగిరీకి చెంది ఉంటుందో ఆ కేటగిరీలోనే అది ప్రవేశిస్తుంది. అలాగే ఎవరు ఏ ధర్మాలు స్థాపన చేసేటువంటి ధర్మపితలు ఎవరైతే ఉన్నారో, పవర్ఫుల్ ఆత్మలు, ఇబ్రహీం బుద్ధుడు, క్రీస్తు, గురునానక్, వాళ్ళు కూడా ఈ సృష్టిలో వచ్చి ఎవరిలో ఒకరిలో ప్రవేశిస్తారు. తప్పకుండా పవర్ఫుల్ వాళ్లలోనే ప్రవేశిస్తారు. ఆ ధర్మపితలైతే సీమితమైన ధర్మాలు స్థాపన చేస్తారు. కొన్ని ధర్మాల వయస్సు 500 సంవత్సరాలు. ఒక ధర్మం 1400 సంవత్సరాలు. మొహమ్మద్ 1400 సంవత్సరాల ముందు వచ్చి ముస్లిం ధర్మాన్ని స్థాపన చేశారు. క్రీస్తు 2000 సంవత్సరాల ముందు వచ్చాడు. క్రిస్టియన్ ధర్మం స్థాపన చేశాడు. మహాత్మా బుద్ధుడు 2500 సంవత్సరాల ముందు వచ్చాడు. బౌద్ధ ధర్మం స్థాపన చేశాడు. ఎంతెంత పవర్ఫుల్ ఆత్మ. అంత ముందుగా ఈ సృష్టి మీద వస్తారు. కానీ పరంపిత పరమాత్మ తండ్రి ఈ సృష్టి మీద ఎప్పుడొస్తారు ఇది ఎవరికి తెలీదు. శాస్త్రాల్లో అయితే రాశారు, భగవాన్ తండ్రి ఈ ద్వాపరయుగంలో అంతంలో వచ్చి మహాభారత యుద్ధం చేయించారు అని. మరియు పాపి కలియుగం స్థాపన చేశారని. అరే భగవంతుడు వస్తే పాపాల బంధం నుంచి విడిపిస్తారా, లేదా పాపాలని ఎక్కువ చేస్తారా? భగవంతుడు ఉన్నదే దుఃఖహర్త, సుఖకర్త. వాస్తవానికి భగవంతుడు ఎప్పుడు రావాల్సి ఉంటుందంటే ఈ సృష్టి 4వ అవస్థలోకి ప్రవేశించినప్పుడు. లోకంలో అన్ని వస్తువులది 4 అవస్థలు ఉంటుంది. ఇల్లవని, దుకాణం అవ్వని, మనుషులు అవ్వని, ఏదైనా కానీ ప్రతి వస్తువు మొదట సత్వప్రధానంగా ఉంటుంది, సుఖదాయిగా ఉంటుంది. మధ్యలో రజోప్రధానం అవుతుంది, దుఃఖం మొదలవుతుంది, చివరిలో తమో ప్రధానం అయిపోతుంది. దుఃఖమే దుఃఖం కనిపిస్తుంది. అలాగే ఈ సృష్టికి కూడా 4 అవస్థలు.
సత్వ ప్రధాన సత్యయోగ రజో ప్రధాన ద్వాపర యుగ
సత్వ ప్రధాన సత్యయుగము రజో ప్రధాన ద్వాపర యుగము
తమో ప్రధాన కలియుగం
మరియు తమ ప్రధానం కలియుగం కలియుగం అంతంలోనే పాపాల యొక్క ఆధారం ఎక్కువైపోతుంది భండారం జమ అయిపోతుంది పాపం యొక్క భండారం జమ అయిపోతుంది ప్రతి మనిషి ఆత్మ కూడా పాపాలతోటి త్రాహి త్రాహి అంటారు ఒక్క ఆత్మ కూడా ఇలా ఉండదు తనతోటి మనసుతోటి ధనంతో సంపర్కంతో సంబంధంతో దుఃఖం లేదు అనేలాగా అయితే చివరికి ఎలా అయిపోతుందంటే మనుషులందరూ ఎలా అనుకోవడం మొదలు పెడతారంటే ఈ ప్రపంచం ఇలాగే నడుస్తూ ఉంటుంది అని ఈ దుఃఖమయము సుఖమయము అనేటువంటి సృష్టి సదాకాలం నుంచి ఇలా నడుస్తోంది అని కానీ కాదు పగలవుతే రాత్రి కూడా అవుతుంది పట్టపగలు మధ్యాహ్నం ఘోరమైన వెలుగుంటే అర్ధరాత్రి 12 గంటలకి ఘోరమైన చీకటి ఉంటుంది ఒక్కలాగా సమయం ఎప్పటికీ నడవదు సత్యుగంలో పదహారు కళ్ళ సంపూర్ణము అనేసి శాస్త్రాలలో మహిమ చేశారు దేవతలు 16 కళల సంపూర్ణులు సుఖమే సుఖం ఉండింది దుఃఖం యొక్క పేరు ఊరు కూడా ఉండేది కాదు అలాంటప్పుడు ఈ దుఃఖ ప్రపంచంలో శాంత సుఖ ప్రపంచానికి రాజైనటువంటి ఆయన మనకి దొరికినట్లయితే దుఃఖం యొక్క నామరూపాలే లేకపోయినప్పుడు అప్పుడు మనం ఎందుకనము మనకు సృష్టిలో సుఖమంతా దొరికింది అని ఆ నారాయణుడు సత్యుగంలో రాజ్యం చేసేవాళ్ళు ఆయన పేరే నారాయణుడు నార్ అనగా జలము జ్ఞాన జలము ఆయన అనగా ఇల్లు అనగా జ్ఞానం అనేదే ఆయనకు ఇల్లు నారాయణుని విష్ణు రూపాన్ని శేషశయ్య పైన చాలా ఆరాంగా కూర్చున్నట్టు చూపిస్తారు అంతేగాని ఎవరు పాముల మీద కూర్చోలేరు టచ్ కూడా చేయలేరు భయం పుడుతుంది నిజానికి ఇది పరంపిత పరమాత్మ శివుని యొక్క గుర్తు ఆయన ఏ నిమిత్తమైనటువంటి శరీరంలో ప్రవేశిస్తారో ఆయనది అటువంటి స్థితి తయారు చేస్తారు
భారతీయ పరంపర
భారతీయ పరంపరలో ఉన్నతోన్నతమైన దేవత శంకరుడిగా శంకరుని స్థితి చూపించారు ఆయన పాముల మధ్యలో ఉంటారు
कमर में पड़ा हुआ है, बाजू में पड़े हुए हैं, सर के ऊपर सांप है, सांप सांप
అయినా నడుముకి పాములు, మెడలో పాములు, భుజాలకి పాములు, నెత్తి మీద పాములు, పాములే పాములు. పాము అనగా వికారి. ఐదు అంగాల్లో ఐదు పాములు చుట్టుకుని ఉన్నాయి. కామ వికార సూచకము, లోభ వికార సూచకము, మోహ వికార సూచకము. మరియు తలపైన అహంకార సూచకం. అలాంటి అలాంటి వికారి ఆత్మలు చుట్టుకొని ఉన్నాయి పాముల రూపంలో. అయినా కూడా ఆయన వాటిని చూసి భయపడరు. ఆయన ఆత్మిక స్థితి యొక్క పరాకాష్ఠ ఎంత ఉంటుందంటే ఆ పాములు కూడా ఆయనకు వశీభూతమై ఉంటారు. శాస్త్రాలలో మహిమ ఉంది, సింహము మేక ఒకే ఒడ్డున నీళ్లు తాగాయి అని. అది నారాయణ రాజ్యం మహిమ. మనుషుడు కావాలంటే అలాంటి సృష్టి యొక్క వాతావరణాన్ని తయారు చేయగలుగుతాడు. ఎలా అంటే జంతువులు కూడా ఆత్మిక స్థితిలోకి వచ్చేస్తాయి. తమ యొక్క హింసా వృత్తిని అవి వదిలిపెట్టేస్తాయి. అది ఎప్పుడవుతుందంటే ఆ పరంపిత పరమాత్మ ఈ సృష్టి మీద ఎవరిలో వచ్చారో ఆయన్ని గుర్తుపట్టినప్పుడు, తెలుసుకున్నప్పుడు. ఆయన ఎలాగా ఈ సృష్టి మీద వచ్చి ఈ మానవ సృష్టిలో హీరో పాత్రధారిలో ఎలా ప్రవేశించారు అని. అలా ప్రవేశించి ఆయనను నరుణ్ నుంచి నారాయణుడుగా చేస్తారు. ఆ నారాయణుడు సత్యుగానికి అధికారి. సత్యుగానికి అధికారి అయ్యే ముందు మొత్తం విశ్వానికి ఆయన యజమాని అవుతారు. అందుకే ఆయనను విశ్వనాథుడు అంటారు. లోకంలో ఎలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళంటే మొత్తం విశ్వం పైన అధికారం పొందాలి అనే ఆకాంక్ష పెట్టుకున్నారు. హిట్లర్, నెపోలియన్, ముసోలిని. కానీ మార్గం తప్పు మార్గం ఎన్నుకున్నారు. హింస మార్గం ఎన్నుకున్నారు. మరి వాళ్ళు విశ్వం పైన విజయం పొందలేకపోయారు. ఎవరు కూడా విశ్వం పైన విజయం పొందలేరు. విశ్వం పైన విజయం సాధించడము కేవలం పరంపిత పరమాత్మ శివుడే వచ్చి నేర్పిస్తారు. అదే యోగ బలం, స్మృతి బలం. స్మృతి అనగా ప్రేమ. ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ స్మృతి చాలా స్వతహాగానే వచ్చేస్తుంది. సత్యమైన హృదయంతో జిగిరి ప్యార్ ఉండాలి. ఎలాంటి ప్రేమ ఉండాలంటే లవలీనమైపోయి ఉన్నట్టు కనపడాలి.
శంకర్ కా చిత్ర ధ్యాన్ సే దేఖా జాయే.
శంకర్ని చిత్రము ధ్యానంగా చూస్తే ఎవరు స్మృతిలో కూర్చున్నారు? ఎవరు స్మృతిలో కూర్చున్నారు కదా, ఆ స్థితినే చూపిస్తున్నారు. ఆ శంకరుడు దేవతలకే దేవుడు మహాదేవుడు అంటారు ఆయనని. ఆయన యొక్క పురుషార్థ జీవన చరిత్రనే చిత్రంలో చిత్రించారు. ఆ చిత్రంలో లవలీనమైన స్థితిని చూపించారు. ఎవరి ప్రేమలో లీనమయ్యారు? ఎలాంటి ఆయన స్మృతిలో కూర్చున్నారు? ఆయన అకర్త, అభోక్త, నిరంజన్. అంటే నిరంజన్ అంటే ఎటువంటి పాపాల కాలిమా ఆయనను అంటుకోలేదు, దాని నుంచి ఆయన అతీతంగా ఉన్నారు. ఎలాంటి కర్మ చేస్తారంటే ఆ కర్మల యొక్క పాప పుణ్యాలు ఆయనకి అంటవు, కర్మ అకర్మ అయిపోతుంది, మరియు వికర్మలు భస్మం అయిపోతాయి. ఆయన స్మృతిలో ఉన్నంత మాత్రం చేత పాపాలన్నీ భస్మం అయిపోతాయి. ఆయన అశోచిత, అంటే ఆయనకు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయనే పరంబ్రహ్మ శివుడు. ఆయన గురించి ఏమంటారంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు. ఉన్నతోన్నతమైనటువంటి హస్తి, ఆయన జ్యోతి బిందువు ఇప్పటిదాకా అయితే శరీరంలో ప్రవేశించరు, అప్పటి వరకు ఈ లోకంలో ఆయన ప్రత్యక్షత జరగదు. చిత్రాలు తయారు కావు, ఏ చిత్రాలైనా కానీ అజంతా ఎల్లోరా ఎలిఫెంటా గుఫల్లో తయారు చేసినటువంటి చిత్రాలైనా, శాస్త్రాల్లో తయారు చేసిన చిత్రాలైనా, ఆ చిత్రాలు చరిత్రకు గుర్తు. దేవతలు కూడా చరిత్ర చేశారు, అలాగే భగవంతుడి చరిత్రను కూడా రాశారు, మహిమ చేశారు. చరిత్ర చిత్రం యొక్క చిత్రణ చేస్తాయి. భగవంతుడి చరిత్ర కేవలం హిందువుల్లోనే మహిమ చేయలేదు, భగవంతుడిని అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకుంటారు. మరియు భగవంతుడి కార్యంలో ఏ విశేష ఆత్మలు విశేషమైన సహయోగం చేశారో ఆ ఆత్మల్ని కూడా స్మరణ చేస్తారు. కేవలం ఒక ధర్మం విషయం కాదు, అన్ని ధర్మాల్లోనూ ఆ స్మరణ చేస్తారు. మాల రూపంలో, మాల అనేటువంటిది కూటమికి గుర్తు. ఈ శ్రేష్ఠ కూటమిని పరమాత్మ తండ్రి వచ్చి తయారు చేశారు. ఆ శ్రేష్ఠ కూటమి యొక్క మణులను గుండ్రంగా మాల రూపంలో చూపించారు. వాళ్ళని అన్ని ధర్మాల్లోనూ స్మరిస్తారు. ముస్లింలు కూడా మాల తిప్పుతారు, క్రిస్టియన్లు కూడా మాల స్మరిస్తారు,
धर्म की आत्माओं को छोड़ कर
नास्तिकुल ने बदल पेटी
बाकी हर धर्म की आत्मा
मिगता अन्य धर्म वाले कूड़ा
हिंदुओ मुसलमानो सिखो ईसाईयो बौद्धिस्ट
हिंदू लवनी मुसलमान लवनी क्रिश्चियन लवनी बौद्धी लवनी अंदर कूड़ा मालनो स्मरिस्तारु
और माला के साथ साथ
माल तो पाठ का
भगवान की स्मृति जुड़ी
भगवान की स्मृति जोड़ने से बड़े हिंदी
भारत वर्ष में
भारत देश लो
जब माला का स्मरण करते
मालन स्मरण से पुरु
तो हर मन के को स्पर्श करने के साथ साथ राम 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 बोलती
प्रति पूछने मुट्टुकुंटू राम 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 अंतरु ఇది భారతీయ పరంపరలో ఇద్దరే అలాంటి శ్రేష్టాత్మలు ఉన్నారు హీరో హీరోయిన్ రూపంలో మహిమ చేయబడ్డారు రాముడు హీరో కృష్ణుడు హీరోయిన్ మృదుల రూపం రాముడిది కఠోర పాత్ర తండ్రి కఠోరంగా ఉంటారు మాత మృదులంగా ఉంటుంది ఈ రామకృష్ణ ఆత్మలు శాస్త్రాల్లో మహిమ చేశారు వాళ్లే జనన మరణ చక్రంలో వస్తూ సత్యుగ ఆదిలో నారాయణుడుగా ఉండేవాళ్లు విష్ణు రూపంగా ఉండేవాళ్లు జన్మ మరణ చక్రంలో వాళ్ళు వస్తూ కలియుగం అంతంలో నరులైపోతారు నరుడు నారాయణుడు అవుతాడు ఎవరు తయారు చేస్తారు ఎవరు తయారు చేసిండాలి కదా గీతలో కూడా చెప్తారు మనుషుల్ని దేవతలు చేస్తారు అని చెప్పారు మనుషులు మంచి పనులు చేస్తే దేవతలు అవుతారు దుష్టకర్మలు చేస్తే రాక్షసులు అవుతారు దుష్టకర్మలు ఎవరు నేర్పించారు సత్యయుగంలో దేవతలుగా ఉండేవాళ్ళు ద్వైతవాది యుగము ద్వాపర యుగంలో వచ్చి ఎలాగ మనుషులైపోయారు మననాత్ మనుష్యులు అంటారు మనుషుని మనస్సుని చలాయమానం చేసేవాళ్ళు మనుషులు మనస్సు చంచలంగా ఉంటుంది వాళ్ళది పది ఇంద్రియాలలో ముఖ్యమైనది మనసు మనస్సును గెలిస్తే మొత్తం అన్ని ఇంద్రియాలు గెలిచినట్టే మనుషులు ఇంద్రియాలని కంట్రోల్ చేయలేరు అందుకే గీతలో చెప్పారు ఇంద్రియ రూపి గుర్రాలను భగవంతుడు వచ్చి కంట్రోల్ చేశారు అని అది నర అర్జునుని యొక్క రథము ఆ రథము ఒక గుర్తు శాస్త్రంలో కూడా రాశారు శరీరాన్ని రథము అనుకోండి అని ఇంద్రియాలను గుర్రాలు అనుకోండి అని శరీరము రథం అనుకోండి ఇంద్రియాలను గుర్రాలు అనుకోండి అని కనుక ఏదో స్థూల రథాన్ని భగవంతుడు వచ్చి కంట్రోల్ చేయలేదు ఏదో స్థూల గుర్రాలను ఆయన కంట్రోల్ చేయలేదు భగవంతుడైతే నర అర్జునుని యొక్క బుద్ధి రూపి కళ్యాణ్ణి తన చేతిలోకి తీసుకున్నారు గీత యొక్క శ్రీమతం ఇచ్చారు. శ్రేష్ఠ మతము ఈ లోకంలో అందరు బుద్ధి చెడిపోయింది, అందుకే అందరూ దుఃఖితులవుతున్నారు. అందుకే అంటారు ఎక్కడ మంచి బుద్ధి ఉందో అక్కడ అనేక సంపదలు ఉంటాయని. ఎక్కడైతే కుమతి చెడ్డ బుద్ధి ఉంటుందో అక్కడ విపత్తులు ఉంటాయని. సుందరమతి ఎవరిస్తారు? మతి మతి అనగా బుద్ధి. ఎవరిస్తారంటే బుద్ధిమంతులకే బుద్ధి అయినటువంటి ఆయనే ఇస్తారు. ఆయన యొక్క మనసు చంచలం కాదు, ఆయన ఎల్లప్పుడూ శాంతిగా ఉంటారు. అమన్ అంటే శాంతి. ఆయనే ఈ లోకంలో శాంతి సుఖాన్ని స్థాపన చేస్తారు. శాంతి సుఖము యొక్క ప్రపంచం తయారు చేస్తారు. ఆయనే పరమపిత పరమాత్మ శివుడు, జ్యోతి బిందువు, నిరంజన్ నిరాకారుడు అంటారు. నిరాకారుడు ఎందుకంటే ఆయన ఎంత సూక్ష్మ జ్యోతి బిందువు అంటే ఈ కళ్ళకు కనిపించరు. ఎలాగంటే మన ఆత్మ కూడా శరీరం నుంచి వెళ్లిపోయినప్పుడు కళ్ళతో కనపడదు, కళ్ళకు కనపడదు, కళ్ళు బటన్ల లాగా అయిపోతాయి. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు కళ్ళు బటన్లలో ఉండేవి కావు, కళ్ళల్లో చైతన్యం ఉండేది, వెలుగు కనపడేది. ఆ వెలుగు ఆ జ్యోతి బిందువు శరీరంలో నుంచి వెళ్లిపోయినప్పుడు అప్పుడు దాన్ని అంటారు చనిపోయిన శవము అని, మృత శరీరము అంటారు. ఎలాగైతే మన ఆత్మ జ్యోతి బిందువో నిరాకారమో కళ్ళకి చూడడానికి కనపడదు. అలాగే బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి పరమపిత పరమాత్మ కూడా నిరంజన్ నిరాకారుడు. మన ఆత్మలకు అంజనం అంటే కాటుక అంటుకుంటుంది, నల్లధనం అంటుకుంటుంది. కుకర్మలు చేస్తే అంజనము అంటుకుంటుంది, సుకర్మలు చేస్తే సుకర్మలు వచ్చే జన్మలో మనకి సుఖం యొక్క ఫలం ఇస్తాయి. కానీ ఆ పరమపిత పరమాత్మ ఈ సృష్టి మీదకి వచ్చినప్పుడు ఈ మనిషి సృష్టి ఈ హీరో పాత్రధారి రాముడు కలియుగం అంతంలో నారాయణుడు అవ్వండి, శంకరుడు అనండి, ప్రజాపతి అనండి, ఈ నామరూపాలతోటి శాస్త్రాల్లో మహిమ చేశారు. మొత్తం మనిషి సృష్టికి తండ్రి, మొత్తం మనిషి సృష్టికి పతి, ఆయననే పతులకు పతి అంటారు, తండ్రులకే తండ్రి. ఈయనకు జన్మనిచ్చే వాళ్ళు ఎవరూ లేరు, ఇలానే ఒప్పుకుంటారు కూడా. శంకరుడికి జన్మనిచ్చే పిత అని ఎవరిని చెప్పలేరు. ఆయన జగత్ పిత, జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అంటారు. జగత్తుకి పిత, మొత్తం మనిషి సృష్టికి తండ్రి. కానీ ఆయన మన గుర్తింపులో ఎలా వస్తారు, ఎప్పుడు గుర్తింపులో వస్తారంటే సుప్రీం సోల్ ఆయన లో ప్రవేశించినప్పుడు ప్రవేశించి గీతా శబ్దాల్లో చెప్తారు, ఓ అర్జున పురుషార్థం యొక్క ఆర్జన చేసేటువంటి అర్జున, నీవు నీ జన్మలను ఎరుగవు, నేను నీకు చెప్తాను. కలియుగ అంతంలోకి వచ్చేటప్పటికి మనుషులందరూ కూడా జడజడీభూతంగా అయిపోతారు. ముసల్మాన్లు అంటారు కబర్ దాఖలు అయిపోయాడు అని, అంటే సమాధిలో వెళ్ళిపోయాడు అని. వాస్తవానికి ఆత్మ అజరమర అవినాశి, కబరు దాఖలు అయిపోవడము మట్టిలో కలిసిపోవడం ఈ విషయమే కాదు. శరీరం మట్టిలో కలుస్తుంది, ఐదు తత్వాల్లో కలుస్తాయి, కానీ ఆత్మ అజరమర అవినాశి. అజరమర అవినాశి ఆత్మల యొక్క పరంపిత పరమాత్మ కూడా అజరమర అవినాశి. కానీ ఆయన అతీతుడు. ఏ విషయంలో? మనము మన ఆత్మలు జన్మ మరణ చక్రంలో వస్తాము, దుఃఖ సుఖాలు అనుభవం చేస్తాము. ఆ పరంపిత పరమాత్మ శివుడు అభోక్త, సుఖం అనుభవించడు దుఃఖము అనుభవించడు, కేవలం కలియుగం అంతంలో ఆయన ప్రవేశించి కల్పం యొక్క అంతం చేస్తారు. దుఃఖ సృష్టి అంతం చేస్తారు, అందుకే ఆయన పేరు కల్పాంతకారి. మొత్తం కల్పాన్ని అంతం చేస్తారు మరియు కొత్త కల్పాన్ని మొదలు పెడతారు. కొత్త కల్పం యొక్క మొదలు అంటే సుఖం, సుఖానికి మొదలు పెడతారు. ఆత్మలు దేహం యొక్క బంధనంలో మొదలవుతాయి. సత్యగం ఆదిలో ఆత్మలు దేహ బంధనంలో రావడం మొదలవుతుంది. కానీ ఆత్మిక స్థితిలో ఉండడం మూలంగా సుఖమే సుఖము అనుభూతి చేస్తాయి, దుఃఖము అనుభవం అవ్వదు. ఈనాడు మనుషులు తమ యొక్క ఆత్మిక స్థితిని మర్చిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేహాభిమానంలో ఉంటాడు. ఎవరిని అడిగినా కూడా నీవెవరు అంటే దేహాభిమానంలో వచ్చేసి మాస్టర్ ని, డాక్టర్ ని, కలెక్టర్ ని, మినిస్టర్ ని అని చెప్పేస్తాడు. దేహాభిమానం వస్తుంది. ఇది బుద్ధిలో రాదు, నేను జ్యోతి బిందు ఆత్మను అని. దీని గుర్తుగానే మహర్షులు ఋషులు బ్రుకుటిలో బిందువును పెట్టుకోవడం అలవాటు చేయించారు. మస్తకంలో నేను ఆత్మను విరాజమానమై ఉన్నాను, ఎవరికి తెలియదు కూడాను. గీతలో అయితే చెప్పారు భృగోర్ మధ్య ప్రాణం ఆవేశ సమ్యక్ అని. అంటే ప్రాణం వదిలేటప్పుడు, శరీరం వదిలేటప్పుడు మనుషులు భృగుటిలో ఉన్న ఆత్మను స్మరించాలి అని. ఆత్మ యొక్క స్వరూపాన్ని వర్ణించారు, అనోరణీయాం సమనస్మరేత్యః అని. ఆత్మ అణువు కన్నా అనురూపం జ్యోతిర్మయము. మళ్ళీ శాస్త్రాల్లో రాశారు ఆత్మ అంగుష్టాకారం అని. అంగుష్టాకారం అనగా బొటన వేలు రూపాన్ని శాలిగ్రామ రూపంలో చూపించారు. శాలిగ్రామాలకి బంధనం కూడా చూపిస్తారు. మొదట ఆయన ఒక మాట చెప్పాడు, రెండో ఆయన ఇంకో మాట చెప్పాడు, మూడో ఆయన మూడో మాట చెప్పాడు. ఒక్కటే గీతకు 108 కన్నా ఎక్కువ వ్యాఖ్యలు తయారైపోయాయి. మాధవాచార్య గీత వేరే మాట చెప్తుంది, శంకరాచార్య గీత అర్థం ఇంకో మాట చెప్తుంది, ట్యాగోర్ గీత మరొక మాట చెప్తుంది. అప్పుడు సత్యము లోపమైపోతుంది. అనేక మతాలు మిక్స్ అయ్యేటప్పటికి సత్యము లోపమైపోతుంది. ద్వైతవాది లోకము ప్రారంభమైపోతుంది. ఆ ద్వైతవాది లోకం పేరే ద్వాపరము అని పెట్టారు. అక్కడి నుంచే శాస్త్రాల యొక్క అర్థాలు రాయడం మొదలు పెట్టారు. లేకపోతే శాస్త్రాల్లో కూడా మొదట సత్యమైన మాటలే ఉండేవి. కానీ వికారి మనుషుల వికారి బుద్ధి రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేసి ఆ శాస్త్రాల సారాన్నే మాయం చేసేశారు. దాంట్లో ఏదో కొద్దిగా మిగిలిన దాన్ని ఆ ముసల్మాన్లు వచ్చేసి భట్టీలలో కాల్చేశారు, నదులలో చింపేసి పారేశారు, భూమిలో పాతేశారు. దాని తర్వాత ఇంకా ఏదో కొద్దిగా మిగిలినది ఆ క్రిస్టియన్లు వచ్చి విదేశాలకి ఎత్తుకుపోయారు. అన్ని మంచి మంచి గ్రంథాలను అన్ని వెతికి వెతికి జర్మనీకి తీసుకుపోయి జర్మనీ లైబ్రరీ పెట్టేశారు. వాటి ఉల్టా పర్ల అర్థాలు తీసేసి ఆటం బాంబులు తయారు చేశారు. ఎందుకంటే శాస్త్రాల్లో రాశారు మహాభారత సమయంలో ఆగ్నేయాస్త్రం ఉంది అని. యాదవుల పొట్ట నుంచి ముసలం పుట్టిందని. ఆ ముసలాలని ఉపయోగించి వాళ్ళు మొత్తం ప్రపంచాన్నే నష్టం చేసేశారు. స్వయం వాళ్ల వంశాన్నే నష్టం చేసేసుకున్నారు. కానీ సత్యమైన అర్థము పరంపిత పరమాత్మయే వచ్చి చెప్తారు. శాస్త్రాల సారం ఏంటి? అది భగవంతుడు తప్ప ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే ఆయన స్వయం ఈ సృష్టికి సారం. ఆయనే వచ్చి చెప్తున్నారు. శాస్త్రాల్లో స్థూల రూపంలో ఏవైతే రాశారో అవన్నీ కూడా ప్రతీకాత్మలు, అంటే గుర్తులు. వాటికి లాక్షణిక అర్థం ఉంది. పొట్టలోంచి పొట్టలో నుంచి ముసలం రాదు. ఈ బుద్ధి రూపి పొట్ట దీనిలో నుంచే మిసైల్స్ పుట్టుకొస్తాయి. ఈ రష్యా అమెరికా రూపీ యాదవులు వీళ్ళు బాగా ధనవంతులు, బాగా తాగుబోతులు, చాలా గర్విష్ఠులు. వాళ్ళ బుద్ధి రూపి పొట్ట నుంచి ఈ మిసైల్స్ వచ్చాయి. వీళ్ళు కోపంలో వచ్చినప్పుడు మొత్తం ప్రపంచాన్ని వాళ్ళ గ్రహస్థంలో వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటారు. కానీ ఇదంతా ముందే రాసి పెట్టింది శంకర్ని తలపై ఇవన్నీ రాసి పెట్టారు శంకర్ని ద్వారా వినాశనము అని. శంకర్ని పేరు ముందు హర్ హర్ బం బం అని చెప్తారు. ఈ బాంబు శబ్దము శంకరుడు ఎవరినైతే యాదవుల హెడ్ అన్నారో ఆయనే ప్రేరణ ఇస్తారు ఈ ఆసురి సృష్టి యొక్క వినాశనం అయిపోవాలి అని. ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఆసురి అయిపోయింది. ఆసురి ధర్మాలు మొత్తం ప్రపంచమంతా వ్యాపించాయి. ఆది సనాతన దేవి దేవత ధర్మం లోపం అయిపోయింది. ఆ దేవత లోపమైన ధర్మము స్థాపన అవడం కోసమని ఈ ఆసురి సృష్టి వినాశనము తప్పనిసరి. ఎందుకంటే దేవాత్మలు చాలా తక్కువ మంది ఉంటారు, అసురుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. సత్యుగం మొదటి నుంచే సోల్ వరల్డ్ అనండి, బ్రహ్మలోకం అనండి, ఈశ్వరీయ లోకం అనండి, అక్కడి నుంచి ఆత్మలు ఈ సృష్టి మీదకి వచ్చి శరీరం ధరిస్తాయి. జన్మమరణ చక్రంలో వస్తూ ఉంటాయి. ఆదిలో తక్కువ ఆత్మలు వస్తారు, శ్రేష్ఠ ఆత్మలు వస్తారు. మధ్యలో వాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కలియుగం అంతంలో అనేక అనేక ఆత్మలు రావడం మొదలు పెడతారు. నీచ కోటి అయినటువంటి ఆత్మలు, నీచ కేటగిరీకి చెందిన ఆత్మలు వాళ్ళ సాంగత్యంలో సత్యుగం ఆది నుంచి వచ్చిన దేవత ఆత్మలందరూ ఈ నీచకోటి ఆత్మల సాంగత్యంలో రంగించబడతారు, ప్రభావంలో వస్తారు. ఎలాగంటే బంగారంలో కల్తీ కలిసినట్టు, వెండి కలిసినట్టు, రాగి కలిసినట్టు, ఇత్తడి కలిసినట్టు, ఇంకా ఇనుము కలిసినట్టు. అప్పుడు దాని క్వాలిటీ తగ్గిపోతుంది. అలాగే ఈ భారతవాసి దేవత ఆత్మల యొక్క క్వాలిటీ తగ్గిపోతూ వస్తుంది. వాళ్ళు ఇతరుల సాంగత్యంలో వచ్చి వేరే ధర్మాలలో కన్వర్ట్ అయిపోతారు. ఇప్పటికీ 2012 సంవత్సరాలు 2500 సంవత్సరాల ముందు ఇబ్రహీం వచ్చారు. అనేక మంది భారతవాసీలను కన్వర్ట్ చేసి అరబ్ దేశానికి తీసుకెళ్లిపోయాడు. ఆ ఇస్లామియల్లో వాళ్ళ ఆది పుస్తకాలని ఇతిహాసం చూసినట్టయితే అప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళు మొదట్లో అన్నా చెల్లెళ్ళ మధ్యలోనే పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళ జనరేషన్ ఉండదు కాదు. వాళ్ళ జనసంఖ్య పెంచుకోవడం కోసమని వాళ్ళలో వాళ్ళు వ్యభిచారం మొదలు పెట్టారు. భారతవాసీలు దేవతలు, దేవతలు అభ్యభిచారంగా ఉంటారు, మర్యాదా పురుషోత్తములుగా ఉంటారు. సీత దృష్టి రాముడిపైన, రాముడి దృష్టి సీత పైన ఉంటుంది. అప్పుడు వ్యభిచారం యొక్క నామరూపాలే లేవు. ఎప్పటి నుంచే ఈ ద్వైతవాది ధర్మాలు వచ్చాయో 2500 సంవత్సరాల లోపునే వీళ్లే వచ్చి వ్యభిచారాన్ని వ్యాప్తి చేశారు. ఈ వ్యభిచారుల పట్టులోకి మొత్తం దేవతలందరూ వచ్చేసారు. సిగ్గుతోటి వాళ్ళని వాళ్ళు దేవతలని చెప్పుకోవడం కూడా మానేశారు. హిందువులు అని చెప్పుకోవడం మొదలు పెట్టారు. హిందూ అనేటువంటిది హిందూ దేశం పేరు మీద ధర్మం పేరు ఏమన్నా పడుతుందా? ధర్మం పేరు ధర్మపిత పైన, ధర్మపిత వల్ల పడుతుంది. క్రైస్తు ద్వారా క్రిస్టియన్ ధర్మము, బుద్ధుడు ద్వారా బుద్ధ ధర్మము, మహమ్మద్ ద్వారా ముస్లిం ధర్మము. ధర్మ పిత పేరు పైన ధర్మం యొక్క పేరుంటుంది. ఈ హిందువులు తమ ధర్మపిత పేరే మర్చిపోయారు. కన్వర్ట్ అయిపోయి వాళ్ళని వాళ్ళు హిందువులని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి హిందూ అంటే అర్థము హిమ్ అంటే హింస, దూ అంటే దూయతే దూరం చేయడం. ఎవరైతే హింసను దూరం చేస్తున్నారో వాళ్ళని అంటారు హిందువులు అని. భారతదేశంలో ఇప్పుడు హింస పెరిగిందా లేక తగ్గిందా? హింస అయితే పగలు 2 రాత్రి 4 రెట్లుగా పెరిగిపోతూ వస్తోంది. ఈ హింసా ప్రపంచాన్ని అహింసంగా ఎవరు చేస్తారు? మహాత్మా బుద్ధుడు వచ్చారు, అహింస అనేటువంటి స్లోగన్ ఇచ్చారు. ముసల్మాన్లు ఆక్రమణ చేశారు, బౌద్ధులు చేతులెత్తేశారు. అప్పుడు హింస పెరిగిందా మరి తగ్గిందా? అహింసని ప్రఖ్యాతం చేయాలనుకున్న వాళ్లే హింసకి లోనైపోతే అప్పుడు అహింస, అప్పుడు హింస అనేటువంటిది పెరుగుతుందా తగ్గుతుందా? ఎక్కువైపోతూ అయింది. బౌద్ధ ధర్మమే లోపమైపోయింది. అందుకే బౌద్ధుల యొక్క హిస్టరీలో రాజ్యము చాలా తక్కువ సమయము జరిగింది. మొత్తము భూమి పైన ముస్లింల యొక్క రాజ్యం పెరిగిపోయింది. ఇప్పుడు ఈ 200 సంవత్సరాల కాలంలోనే క్రిస్టియన్ల రాజ్యం వ్యాపించింది. కానీ వీళ్ళందరూ విధర్మీలే. విపరీత ధర్మం యొక్క ఆచరణను వ్యాప్తి చేసేవాళ్ళు. హిందువులందరూ కన్వర్ట్ అయిపోతూ వచ్చారు. ఏ ముసల్మాను ఎప్పుడు హిందూ అవ్వలేదు. ఏ క్రిస్టియన్ ఎప్పుడు హిందూ అవ్వలేదు. మనము హిందూ ధర్మం వాళ్ళము వేరే వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయిపోతూ వచ్చాం. చాలా పురాతనమైన ధర్మం మనది, కానీ మన సంఖ్య చాలా తక్కువైపోయింది. ఏమిటి కారణం అంటే బలహీనత ఎందుకు వచ్చింది? ఎందుకంటే మన ధర్మపితనే మర్చిపోయాం. చివరికి పరమపిత పరమాత్మ స్వయమే ఈ సృష్టి పైన వస్తారు. మరియు బ్రహ్మ ద్వారా ఏ వేదవాణిని ఉచ్చారణ చేస్తారో, ఆ వేదవాణిని మనన చింతన మంథన చేయడం ద్వారా, తిలకడం ద్వారా ఏ మానసిక సృష్టి ఉద్భవిస్తుందో, ఆ మానసిక సృష్టిలో నలుగురు బ్రాహ్మణ పుత్రులు బ్రహ్మపుత్రులు జన్మిస్తారు. సనత్, సనాతన్, సనందన్, సనత్ కుమార్, ఈ నలుగురు జ్ఞానితు ఆత్మలు బ్రహ్మచర్య తేజం ధారణ చేసేవాళ్ళు. వీరిలో పెద్ద కుమారుడు ఆయన ఉన్నతోన్నత బ్రాహ్మణుడు. కానీ ఇది మానసిక సృష్టి, దైహిక సృష్టి కాదు. అందుకే ఈ మానసిక సృష్టి యొక్క పెద్ద కుమారుడు సనత్ కుమార్ రూపంలో విఖ్యాతించాడు, విఖ్యాతం పొందాడు. యోగులకి ఈశ్వరుడు యోగీశ్వరుడు అని ఆయనని అంటారు. ఈ యోగీశ్వరుడు ఎవరో వేరే ఎవరో కాదు, స్వయం పరంపిత పరమాత్మ శివుని యొక్క సాకార రూపం శంకరుడు. ఈయననే భారతీయ పరంపరలో శివశంకర్లను కలిపేసి ఒకటి చేశారు. ఆ శంకరుడు స్మృతి అనేటువంటి యాదవ్ స్టేజ్ లో ఎంత తీవ్రంగా ఆ స్థితిలో ఉంటారంటే, ఆ స్థితికి చేరుకుంటారంటే, అటువంటి భగవంతుడి స్మృతిలో ఎలా లీనమైపోతారంటే, అప్పుడు శివశంకర్లని ఎవరు వేరు చెయ్యనే లేరు. ఏ శివుడో ఆయనే శంకరుడు రూపంలో, ఏ శంకరుడో ఆయనే శివుని రూపంలో చూడడానికి కనిపిస్తారు. లేకపోతే అసలు శంకరుడు స్మృతిలో కూర్చునున్నారు. ఎవరు స్మృతిలో కూర్చున్నారు? తనకన్నా పెద్ద ఆయన స్మృతిలోనే కూర్చున్నారు.
किसी याद में बैठा
ये बड़ी स्मृति लो कुछ ना रू
जरूर
तपकुंडा
वो आत्म स्वरूप में बैठ करके अपने आत्माओं के पास को याद करता है
ఆయన ఆత్మిక స్థితిలో కూర్చొని ఆత్మల యొక్క తండ్రిని తలుచుకుంటున్నారు ఆత్మలన్నీ బిందు బిందువులు ఆత్మల యొక్క తండ్రి కూడా జ్యోతి బిందువు ఏనుగు యొక్క తండ్రి ఎలా ఉంటుంది ఏనుగులాగే ఉంటుంది లావుగా గుండ్రంగా పాము యొక్క తండ్రి ఎలా ఉంటుంది పాములాగే పొడుగు పొడుగుగా ఉంటుంది అయితే బిందు బిందు ఆత్మల తండ్రి కూడా ఎలా ఉంటారు తప్పకుండా జ్యోతి బిందువుగానే ఉంటారు బిందు బిందు ఆత్మలు అవినాశి అప్పుడు జ్యోతి బిందు వాపు కూడా అవినాశి ఆత్మల తండ్రి మనిషి సృష్టికి తండ్రి ఆయననే యోగీశ్వరుడు సనత్ కుమారుడు అనండి లేదా శంకరుడు అనండి లేదా జగత్ పిత అనండి ఆయనలో ప్రవేశిస్తారు మరియు ప్రవేశించి సృష్టి యొక్క ఆది మధ్య అంతాల జ్ఞానం ఇస్తారు ఈ ఆది మధ్య అంతాల జ్ఞానం ఎవరైతే వింటారో జీవనంలో ఎవరైతే ధారణ చేస్తారో వాళ్ళు ఇతర ధర్మాల ప్రభావం నుంచి తప్పించుకుంటారు వేరే ధర్మాల యొక్క ప్రభావం భారతదేశంలో వ్యాపించినప్పుడు వీళ్ళు ఆ ప్రభావం నుంచి ముక్తులై ఉంటారు ఎందుకంటే ప్రభావితమయ్యారు అని అంటే వాళ్ళని ప్రజలు అంటారు బుద్ధుడు వచ్చాడు మహాత్మా బుద్ధుని యొక్క ప్రభావంతో భారతవాసీలు ప్రభావితమైపోయారు వాళ్ళు బౌద్ధులకి ప్రజలైపోయారు క్రీస్తు వచ్చాడు క్రిస్టియన్ల ప్రభావంతో ఏ భారతవాసులు అయితే ప్రభావితులయ్యారో ఆ క్రిస్టియన్లు వాళ్ళు క్రిస్టియన్లు అయిపోయారు అంటే క్రైస్ట్ కి ప్రజలు అయిపోయారు ఇప్పుడు భగవంతుడు వచ్చారు భగవంతుడు గుప్త రూపంలో వస్తారు భగవంతుని యొక్క ఆ గుప్త రూపాన్ని ఎవరైతే గుర్తుపడతారో వాళ్ళని పాండవులు అంటారు ఆ భగవంతుడు పండ దారి చూపించేవాడు పాండవులు పండా యొక్క పిల్లలు ఎలా అయితే బ్రహ్మ యొక్క పిల్లలు బ్రాహ్మణులు శివుని యొక్క పిల్లలు శైవులు విష్ణు యొక్క పిల్లలు వైష్ణవులు అలాగే పండా యొక్క పిల్లలు పాండవులు శాస్త్రాల్లో పాండవులు పాండవ పుత్రులు అని రాశారు పాండు అనండి పండా అంటే దారి చూపించేవాడు అనండి ఒకరే పండే పండా యొక్క పని ఏంటి అంటే దారి చూపించడం తీర్థానికి తీసుకెళ్దాం తీర్థం అంటే తీర్ అంటే ఒడ్డు నది ఒడ్డు థా అంటే స్థానం తీరము స్థానము తీర్థ అనగా తీర్థము అనగా ఒక ఒడ్డుకు చేర్చేవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు నీటి మధ్యలో నది మధ్యలో ఉన్నారు ఈ సంసార సాగరము ఇది విషయసాగరము
విషయసాగరం
ఈ సంసార సాగరంలో అందరూ మునుగుతున్నారు, తేలుతున్నారు, మునుగుతున్నారు. ఈ బురద ప్రపంచం నుంచి అందరూ కూడా తప్పించుకోవాలని, మోక్షం కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయ సాగరం నుంచి తీరానికి చేర్చడానికి ఆ పండా తండ్రి వచ్చారు. ఎవరైతే ఆయనను గుర్తుపట్టారో వాళ్ళని పాండవులు అన్నారు. పాండవులు గుప్తంగా తెరించేవాళ్ళు. మరి పండా తండ్రి కూడా గుప్తంగానే ఉంటారు. తండ్రి గుప్తం, తండ్రి పిల్లలు గుప్తం, వాళ్ళ యొక్క పురుషార్థం కూడా గుప్తం. జ్ఞానము, మానము, పదవి, సర్వీసు అన్ని కూడా వాళ్ళవి గుప్తమే. అలాంటి గుప్త పురుషార్థం చేసేటువంటి శ్రేష్ఠ బ్రాహ్మణులు ఏదైతే వాళ్ళ తనువు, మనసు, ధనము, సంబంధము, సంపర్కము ఇవన్నీ కూడా సేవలో పెడతారో వాళ్ళ అదంతా కూడా గుప్తంగానే చేస్తారు. అందుకే గుప్తదానం మహాకళ్యాణము అంటారు. ఎంతెంత గుప్తంగా పెడతారో అంతంత దాంట్లో శక్తి ఉంటుంది. తులసీదాస్ కూడా రామాయణంలో రాశారు. జోగజుపతి జప మంత్ర ప్రభావు ఫలై జబై జప కరియ దురావు. ఎంత గుప్తంగా ఉంచుతామో అంత పవర్ఫుల్ గా అవుతాం. గుప్త వేషంలో పరమాత్మ తండ్రి వచ్చి గుప్తంగా కొత్త ప్రపంచం స్థాపన చేస్తున్నారు. అందరి బుద్ధిలో ఈ విషయం రాదు. ఆ కొత్త ప్రపంచం చేసేవాళ్ళు సుఖ సాగరుడు, సుఖ ప్రపంచం చేసేవాళ్ళు ఈ సృష్టిమైన వచ్చినప్పుడు అప్పుడు పిల్లలు అనుభవం చేస్తారు. ఏం అనుభవం చేస్తారు? నిన్ను పొంది మేము మొత్తం ప్రపంచాన్నే పొందాము అని అనుభవం చేస్తారు. ఈ లోకంలో ఏం పొందాలి? సుఖం పొందాలా, దుఃఖం పొందాలా? ఈ లోకంలో అంతా సుఖమే సుఖం పొందాలి, దుఃఖం పొందాలని ఎవరు కోరుకోరు. అందుకే పరమాత్ముడు వచ్చి ఈ సృష్టిలో సుఖ ప్రపంచాన్ని స్థాపన చేసి వెళ్తారు. అందుకే దాన్ని అంటారు సుఖధామము అని. సత్యుగ సృష్టి సుఖధామము, దాంతో పోలిస్తే కలియుగము దుఃఖధామము. దుఃఖధామము మనిషి గురువులు చేస్తారు. ఎవరైనా కానీ, ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్తు, గురునానక్ ఎవరైనా కానీ, వాళ్ళు వచ్చిన తర్వాత ఈ సృష్టి కిందకి పడిపోయిందా లేకపోతే పైకి లేచిందా? హిస్టరీ ఏం చెప్తుంది?
దుఃఖ కి సచ్చి రీ ఉంటే ఆనే కదా దునియా నీచే గిరి उसकी क्या कहती है, दुनिया नीचे गिरती गई, इतने प्यार सौहार्द
स्नेहमो प्रेमा सौहार्द्रमो
सहन शक्ति सामना करने की शक्ति
सहन शक्ति एदुर्कुने शक्ति सहयोगम इच्छे शक्ति ఈ మొత్తం శక్తులన్నీ కూడా మనుషులవి తక్కువైపోతూ వచ్చాయి. దేవతల్లో ఈ మొత్తం శక్తులన్నీ ఉండేవి. ఇప్పుడు భగవంతుడు మళ్లీ వచ్చారు. మొత్తం అన్ని శక్తులు కూడా బుద్ధియోగ పవర్ తోటి మనకి తిరిగి ఇస్తున్నారు. కేవలం ఏమంటున్నారంటే నన్ను నిరంజన్ని అభోక్త అకర్తను తలుచుకోండి అని. నిరంజన్ని తలుచుకుంటే నిరంజనులు అవుతాము, అభోక్తను తలుచుకుంటే అభోక్తలు అవుతాము. ఒకసారి ఆ స్టేజ్ కి మనం చేరుకున్నట్లయితే మళ్ళీ తర్వాత భలే సత్య త్రేత ద్వాపర కలియుగాల్లో మెల్లమెల్లిగా దిగినా కూడా ఎలాగంటే పార్క్ లో పిల్లలు మెట్లెక్కుతారు, తర్వాత జారుడు బండం మీద నుంచి మెల్లమెల్లిగా జారుతూ కిందకి దిగుతారు. అలాగే ఈ సృష్టి కూడా ఒక రకంగా మెట్లు. ఒక్కసారే పరమాత్మ వచ్చి అందరికీ సద్గతి చేసి వెళ్తారు. వరుస వారిగా అందరిది సద్గతి అవుతుంది. ఎవరైతే తెలుసుకొని ఆ పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకుని వాళ్ళ లో అంతరంగం నుంచి ప్రేమిస్తారో వాళ్ళు భగవంతుడి కొత్త సృష్టిలో ఆనందిస్తారు. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు ఈ కొత్త ప్రపంచంలో వెళ్ళలేరు. ఈ పాత ప్రపంచంలోనే వాళ్లకు శరీరం వదిలిపెట్టాల్సి వస్తుంది. ఆ వినాశనానికి ఈ ఆటం బాబులన్నీ తయారవుతున్నాయి. ఈనాటికి 70 ఏళ్ల ముందు భగవంతుడి సృష్టి మీద రాలేదు, భగవంతుడి సృష్టి పైకి రాలేదు, అలాగే ఆటం బాంబులు కూడా తయారు కాలేదు. ఈ ఆటం బాంబుల రూపురేఖలు కూడా మనుషుల బుద్ధిలో లేవు. భగవంతుడి సృష్టి మీద వచ్చినప్పుడు మొట్టమొదట 3 దేవతలను నిర్మాణం చేస్తారు. బ్రహ్మ విష్ణు మరియు శంకర్. శంకరుడు ఎప్పుడైతే వస్తారో తన కార్యం ప్రారంభిస్తారో 1945లో చిన్న చిన్న పిల్ల బాంబులు తయారు చేయడం మొదలుపెట్టారు. హీరోషిమా నాగసాకిల మీద వాటి ప్రయోగం కూడా పూర్తిగా చేశారు. ఇప్పుడైతే ఈ సృష్టిలో ఎన్నో దేశాలున్నాయి, ఆ దేశాలన్నింటిలో 1000 వాట్ల బాంబులు తయారు చేసి పెట్టారు. హైడ్రోజన్ బాంబులు తయారు చేశారు, కీటాణు బాంబులు తయారు చేశారు, కానీ బ్యాలెన్స్ పెట్టారు.
అది విస్ఫోట నీ ఓ సక్త
ఇప్పుడు విస్ఫోటం అవ్వలేదు
పరమాత్మ కార్యం సంపన్నం
ఎప్పటిదాకా అయితే పరమాత్మ కార్యం సంపన్నం కాదో అప్పటిదాకా విస్ఫోటం అవ్వలేదు నిర్మాణం పూర్తయితే అప్పుడు డిస్ట్రక్షన్ అవుతుంది అంతేగాని కొత్త ప్రపంచం యొక్క కార్యం సంపన్నం అవ్వలేదు కొత్త ప్రపంచం రాలేదు స్వర్గం తయారు కాలేదు జన్నత్ తయారు కాలేదు అది సంపూర్ణం అవ్వకుండా వినాశనం అవ్వలేదు మొత్తం సూత్రం అంతా శంకరుని చేతిలో ఉంది అందుకే ఆయన పేరుతోటి హర్ హర్ బం బం అని పెట్టారు బంబు తేలుతుంది అప్పుడు పాపాలను హరిస్తారు అలాంటి నగరం పేరు కూడా ఏంటి ఇప్పుడైతే ముంబై అయిపోయింది అది కూడా ఒక లెక్క ప్రకారం అయింది ఎందుకంటే శంకరుడు స్వయం వినాశనం చేయరు శివశంకర్ భోలేనాథ్ శక్తులే అసురులను వినాశనం చేస్తారు ఆసురి శక్తులు వినాశనం చేస్తారు అందుకే అసురు సంహారిణి అనేటువంటి పేరు వచ్చింది ఆవిడకి అసురు సంహారిణి దేవి దేవీలు అంటారు దేవత అన్నారు అందుకే కొద్ది కాలంగా బొంబాయి పేరు ఏమని మారిపోయింది ముంబై అని మారిపోయింది ముంబాదేవి పేరు మీద ముంబై అని మారిపోయింది ఎందుకంటే వినాశ కార్యంలో మహాకాళి విశేషంగా సహయోగిని అవుతుంది మహాకాలుని యొక్క సహయోగిని మారామారు చేసి ఘేళ్లు సమాప్తి చేస్తుంది ఇది సూక్ష్మ విషయం దీన్ని స్థూలంగా తీసుకున్నారు మొదట సూక్ష్మ కార్యం సంపన్నం అవుతుందా స్థూల కార్యమా పిల్లాడు పుడుతున్నాడు అని అంటే మొదట సూక్ష్మంగానా లేకపోతే స్థూలంగానే పుట్టేస్తాడా ఇప్పుడు ఇల్లు కట్టాలి అని అంటే మొదట బుద్ధిలో ప్లాన్ సూక్ష్మంగా అవుతుందా లేకపోతే స్థూలంగా ఇల్లే తయారైపోతుందా మొదట సూక్ష్మంగా తయారవుతుంది ఇది జ్ఞానం యొక్క పెద్ద పెద్ద బాంబులు తయారవుతున్నాయి ఎలాంటి ఎలాంటి పెద్ద పెద్ద బాంబులు తయారవుతున్నాయంటే ఈ లోకంలో వ్యాప్తి చెందిన అసత్యము నష్టమైపోతుంది అన్నింటికన్నా పెద్ద అసత్యము భగవంతుడు సర్వవ్యాపి అనడం భగవంతుడు అంటున్నారు నేనైతే ఏకవ్యాపినయ్యి అర్జునుడి రథంలో వస్తాను అని అతను పురుషార్థం యొక్క 100% అర్జన చేస్తాడు అతని శరీర రూపి రథంలో వస్తాను నిమిత్తమైనటువంటి నిర్ధారితమైన శరీరంలో వస్తాను ఒక్క నిర్ధారిత శరీరంలో వస్తే ఏకవ్యాపి అయితే ఏకాగ్రత కుదురుతుందా లేకపోతే అందరిలోనూ సర్వుల్లోనూ వస్తే ఏకాగ్రత కుదురుతుందా బుద్ధి ఏకాగ్రం ఎప్పుడవుతుంది ఒక్కరిలో వస్తే బుద్ధి ఏకాగ్రం అవుతుంది అనేకుల్లో వచ్చి ప్రత్యక్షం అవుతాను అని అంటే బుద్ధి విభజించబడిపోతుంది. ఈ బుద్ధి ఏకాగ్రతను పరమాత్మ తండ్రి వచ్చి నేర్పిస్తారు. మిగతా అందరూ వచ్చి మన బుద్ధిని విభజించేశారు. మరి భగవంతుడు వచ్చి మన బుద్ధిని ఏకాగ్రం చేస్తారు. ఈ వైబ్రేషన్ యొక్క పవర్ తయారవుతుంది. ఈ వైబ్రేషన్ యొక్క పవర్ తయారవడం వల్ల కూటమి తయారవుతుంది. కూటమి యొక్క శక్తి వస్తుంది. ఓం శాంతి.